పేతురు రాసిన మొదటి లేఖ. చెదరిపోయి పొంతు, గలతియా, కప్పదుకియా, ఆసియా, బితూనియా ప్రాంతాలలో పరదేశీయులుగా నివసిస్తున్న వాళ్లకు యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు రాయునదేమనగా, ప్రియులారా, మీరు దేవునిచే ఎన్నుకోబడ్డవాళ్లు. మీకు ఆయననుగ్రహము, శాంతి, సమృద్ధిగా లభించాలని కోరుతున్నాను. మీరు యేసుక్రీస్తుకు విధేయులై ఉండాలని, ఆయన రక్తం చేత ప్రోక్షింపబడాలని తండ్రి అయినటువంటి దేవుడు మిమ్మల్ని తన దివ్య జ్ఞానంతో ఎన్నుకున్నాడు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని పవిత్రం చేశాడు. మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించుదాం. ఆయనకు మనపై అనుగ్రహం ఉండటం వల్ల యేసుక్రీస్తును బ్రతికించి మనకు క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. అంతేకాక మనలో సజీవమైన ఆశాభావాన్ని కలిగించాడు. నాశనం కాని, మచ్చలేని, తరగని వారసత్వం పొందటానికి ఆశించండి. దేవుడు మీకోసం దాన్ని పరలోకంలో దాచి ఉంచాడు. చివరి దశలో మనకు వ్యక్తం కావటానికి రక్షణ సిద్ధంగా ఉంది. మీలో విశ్వాసం ఉండటం వల్ల అది లభించే వరకు మీకు దైవశక్తి రక్షణ కలిగిస్తుంది. కొంతకాలం సంభవించిన అనేక రకాల కష్టాల్ని అనుభవించవలసి వచ్చినప్పుడు మీరు అనుభవించారు, దానికి ఆనందించండి. మీ విశ్వాసం యథార్థమైనదని రుజువగుటకు ఈ శ్రమలు మీకొచ్చాయి. బంగారం నిప్పుచేత కాల్చబడి శుద్ధి అయినా చివరికది నాశనం కాక తప్పదు. మీ విశ్వాసం బంగారం కంటే విలువైనదిగా ఉండి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ప్రశంస, మహిమ, ఘనత పొందతగినదిగా ఉంటుంది. మీరాయన్ని చూడలేదు, అయినా ప్రేమిస్తున్నారు. ప్రస్తుతం చూడటం లేదు, అయినా విశ్వసిస్తున్నారు. వ్యక్తం చేయలేని దివ్యమైన ఆనందం మీలో నిండిపోయింది. ఎందుకంటే ఏ ఉద్దేశ్యంతో మీరు విశ్వసిస్తున్నారో ఆ ఉద్దేశ్యం నెరవేరుతోంది. మీ ఆత్మలకు రక్షణ లభిస్తోంది. ఈ రక్షణ విషయంలో ప్రవక్తలు మీకోసం రాబో కృపను గురించి మాట్లాడుతూ అతి జాగ్రత్తతో తీవ్రంగా పరిశోధించారు. వాళ్లలో ఉన్న క్రీస్తు ఆత్మ క్రీస్తు బాధలను గురించి, ఆ తరువాత ఆయన పొందనున్న మహిమను గురించి వాళ్లకు ముందుగానే తెలియజేశాడు. ఆ ఆత్మ సూచించిన కాలాన్ని, పరిస్థితుల్ని తెలుసుకోవటానికి వాళ్లు ప్రయత్నం చేశారు. తమ లాభం కోసం కాకుండా మీకు సేవ చేయాలని ఇలా చేశారు. ఈ విషయం దేవుడు వాళ్లకు తెలియచేశాడు. పరలోకం నుండి దేవుడు పంపిన పరిశుద్ధాత్మ ద్వారా సువార్తను బోధించిన వాళ్లు మీకు వాటిని గురించి తెలిపారు. వాటిని గురించి తెలుసుకోవాలని దేవదూతలు కూడా ఎదురుచూస్తున్నారు. అందుచేత కార్యసిద్ధి కోసం మీ మనస్సుల్ని సిద్ధం చేసుకుంటూ మిమ్మల్ని అదుపులో పెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకందివ్వబోయే అనుగ్రహంపై సంపూర్ణమైన ఆశాభావంతో ఉండండి. మీరు అజ్ఞానంతో జీవించినప్పుడు దురాశలకు లోనై జీవించారు. ఇప్పుడు ఆ విధంగా జీవించకుండా చిన్నపిల్లల వలే విధేయతతో జీవించండి. మిమ్మల్ని పిలిచినవాడు ఏ విధంగా పవిత్రుడో అదేవిధంగా మీరు కూడా పవిత్రమైన కార్యాలను చేస్తూ పవిత్రంగా జీవించండి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో
నేను పవిత్రుణ్ణి కనుక మీరు కూడా పవిత్రంగా ఉండండి
అని వ్రాయబడి ఉంది. పక్షపాతము చూపకుండా ఒక వ్యక్తి చేసిన కార్యాలను బట్టి తీర్పు చెప్పే దేవుణ్ణి మీరు తండ్రి అని పిలుస్తారు. కనుక మీరు భయభక్తులతో పరదేశీయులుగా మీ జీవితాలను గడపండి. ఎందుకంటే మీ పూర్వీకులు వంశపారంపర్యంగా మీకందించిన వ్యర్థ జీవితం నుండి మీకు విడుదల కలుగలేదు. నశించిపోయే వెండి, బంగారం వంటి వస్తువుల వల్లనూ కలుగలేదు. ఈ విషయం మీకు తెలుసు. ఏ లోపము, మచ్చ లేని గొర్రెపిల్లయైన క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం ద్వారా మీకు విముక్తి కలిగింది. ఈ ప్రపంచానికి పునాది వేయకముందే దేవుడు క్రీస్తుని ఎన్నుకున్నాడు. కాని మీకోసం ఈ చివరి రోజుల్లో ఆయన్ను వ్యక్తం చేశాడు. ఆయన కారణంగా మీరు దేవుణ్ణి విశ్వసిస్తున్నారు. ఆయన్ని బ్రతికించి మహిమగలవానిగా చేశాడు. తద్వారా మీకు దేవుని పట్ల విశ్వాసము, ఆశ కలిగాయి. సత్యాన్ని విధేయతతో ఆచరించటం వల్ల మీ జీవితాలు పవిత్రమయ్యాయి. తద్వారా మీ సోదరుల పట్ల మీకు నిజమైన ప్రేమ కలిగింది. పరస్పరం హృదయపూర్వకంగా చిరకాలం ప్రేమించుకుంటూ ఉండండి. నశించిపోయే సంతానంగా మీరు తిరిగి పుట్టలేదు, కాని నశించని సంతానంగా సజీవమైన దేవుని వాక్యం ద్వారా తిరిగి పుట్టారు. ఎందుకంటే
మానవులు గడ్డిపోచల్లాంటి వాళ్ళు, వాళ్ల కీర్తి గడ్డి పువ్వులాంటిది. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, కాని ప్రభు సందేశం చిరకాలం నిలిచిపోతుంది.
మీకు ప్రకటింపబడిన సందేశం ఇదే. 1 పేతురు 2. అందువలన మీరు దుష్టత్వమంతటినీ, మోసమంతటినీ, వేషధారణను, అసూయను మరియు ప్రతివిధమైన దూషణను మీ నుండి తీసివేయండి. అప్పుడే జన్మించిన శిశువులు పాల కోసం తహతహలాడినట్లు మీరు కూడా దేవుని వాక్యమును పరిశుద్ధ పాల కోసం తహతహలాడండి. ఆ పాల వల్ల మీరు ఆత్మీయంగా రక్షణలో ఎదుగుతారు. ప్రభువు మంచివాడని అనుభవపూర్వకంగా మీరు తెలుసుకున్నారు. మీరు సజీవమైన రాయియగు ప్రభువు వద్దకు రండి. మానవులు ఈ సజీవమైన రాయిని తృణీకరించారు, కాని దేవుడు ఆయన్ని అమూల్యంగా పరిగణించి ఎన్నుకొన్నాడు. మీరు కూడా సజీవమైన రాళ్లుగా ఆత్మీయమైన మందిర నిర్మాణంలో కట్టబడుచున్నారు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఆత్మీయ బలుల్ని అర్పించడానికి మీరు పవిత్ర యాజకులుగా ఎన్నుకోబడ్డారు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఈ విషయాన్ని గురించి ఈ విధంగా వ్రాశారు.
అదిగో చూడు, సియోనులో ఒక రాయి స్థాపించాను, పునాది రాయిగా ఎన్నుకున్న అమూల్యమైన రాయి అది. ఆయన్ని నమ్మిన వానికి ఎవ్వరికీ అవమానం ఎన్నటికీ కలుగదు.
ఇప్పుడు నమ్మిన మీకు అది అమూల్యమైన రాయి, కాని నమ్మని వాళ్లకు
ఇల్లు కట్టేవాళ్లు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది.
మరొక చోట ఇలా వ్రాయబడి ఉంది,
ఈ రాయి మానవులు తొట్టుపడేటట్లు చేస్తుంది, ఈ బండ వాళ్లను క్రింద పడవేస్తుంది.
దైవ సందేశాన్ని నిరాకరించిన వాళ్లు తొట్టుపడతారు. వాళ్లు దానికని నిర్ణయించబడ్డారు, కాని మీరు దేవుడు ఎన్నుకొన్న ప్రజలు, మీరు రాజవంశానికి చెందిన యాజకులు, మీరు పవిత్రమైన జనాంగము, మీరు దేవునికి సన్నిహితమైన ప్రజలు. తన ఘనతను గూర్చి చెప్పటానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అంధకారం నుండి అద్భుతమైన తన వెలుగులోకి రమ్మని ఆయన మిమ్మల్ని పిలిచాడు. పూర్వం మీరు దేవుని ప్రజ కాదు, ఇప్పుడు మీరు దేవుని ప్రజ. పూర్వం మీకు దైవానుగ్రహం లభించలేదు, కాని ఇప్పుడు లభించింది. ప్రియమైన సోదరులారా, ఈ ప్రపంచంలో మీరు పరదేశీయుల్లా, యాత్రికుల్లా జీవిస్తున్నారు. మీ ఆత్మలతో పోరాడుతున్న శారీరక వాంఛల్ని వదిలివేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. యూదులు కాని వాళ్ల మధ్య నివసిస్తున్న మీరు మంచి నడవడిక కలిగి జీవించాలి. ఎందుకంటే దుర్మార్గులని మిమ్మల్ని నిందిస్తున్న వాళ్లు మీ మంచి నడవడికను చూసి దేవుడు తీర్పు చెప్పనున్న రోజు ఆయన మహిమను బట్టి ఆయన్ని స్తుతిస్తారు. మీరు ప్రభువు కోసం అధికారుల పట్ల విధేయతతో ఉండండి. అది సర్వాధికారమున్న చక్రవర్తి కానివ్వండి, లేక ఆ చక్రవర్తి నియమించిన రాజ్యాధికారులు కానివ్వండి. చక్రవర్తి ఈ రాజ్యాధికారుల్ని తప్పు చేసిన వాళ్లను శిక్షించటానికి, ఒప్పు చేసిన వాళ్లను మెచ్చుకోవటానికి పంపించాడు. మీరు మంచి పనులు చేసి అవివేకంగా మాట్లాడే మూర్ఖుల నోళ్లను కట్టివేయాలని దేవుని కోరిక. స్వేచ్ఛగా జీవించండి, కాని ఈ స్వేచ్ఛను మీ దుష్ట స్వభావాన్ని కప్పిపుచ్చటానికి ఉపయోగించకండి. దేవుని సేవకుల వలె జీవించండి, అందర్నీ గౌరవించండి, తోటి విశ్వాసులైన సోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును గౌరవించండి. బానిసలారా, తమ యజమానులను వాళ్లు దయాదాక్షిణ్యాలతో మంచిగా ప్రవర్తించే యజమానులు కానివ్వండి, లేక దౌర్జన్యంతో ప్రవర్తించే యజమానులు కానివ్వండి. పూర్తిగా గౌరవిస్తూ విధేయతతో ఉండండి. ఎందుకంటే తనకు అన్యాయంగా సంభవిస్తున్న బాధల్ని దేవుణ్ణి దృష్టిలో ఉంచుకొని అనుభవించే వ్యక్తి శ్లాఘనీయుడు. నీవు చేసిన తప్పులకు దెబ్బలు తిని ఓర్చుకుంటే అందులో గొప్పేమిటి? కాని మంచి పని చేసి కూడా బాధల్ని అనుభవించి ఓర్చుకుంటే అది దేవుని సాన్నిధ్యంలో శ్లాఘనీయమవుతుంది. దేవుడు మిమ్మల్ని పిలిచింది అందుకోసమే. మీకు ఆదర్శంగా ఉండాలని, మీరు తన అడుగుజాడల్లో నడుచుకోవాలని క్రీస్తు మీకోసం కష్టాలనుభవించాడు.
ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన మాటల్లో ఏ మోసం కనబడలేదు.
వారాయన్ని అవమానించినప్పుడు ఎదురు తిరిగి మాట్లాడలేదు. కష్టాలను అనుభవించవలసి వచ్చినప్పుడు ఆయన ఎదురు తిరగలేదు. దానికి మారుగా న్యాయంగా తీర్పు చెప్పే ఆ దేవునికి తనను తాను అర్పించుకున్నాడు. ఆయన మన పాపాలను సిలువుపై భరించాడు. పాపం చేస్తూ జీవించటం మానుకున్న మనం నీతిగా జీవించాలని ఇలా చేశాడు. ఆయన దెబ్బల ద్వారా మన రోగాలు మానిపోయాయి. ఎందుకంటే ఇదివరలో మీరు దారి తప్పిన గొర్రెల్లా ప్రవర్తించారు, కాని ఇప్పుడు మీరు మీ ఆత్మల్ని కాపలా కాచే కాపరి అధిపతి దగ్గరకు తిరిగి వచ్చారు. 1 పేతురు 3. అదేవిధంగా భార్యలు తమ భర్తలకు అణిగి ఉండాలి. అప్పుడు ఒకవేళ ఏ పురుషుడైనా దైవ సందేశానుసారం నడుచుకోకపోతే ఆ సందేశాన్ని గురించి ప్రస్తావించకుండానే స్త్రీలు తమ నడత ద్వారా మీ పవిత్రతను భక్తిని వాళ్లు చూడటం వల్ల మీ భర్తలు మంచి దారికి రాగలరు. జడవేసి బంగారు నగలు ధరించి విలువైన దుస్తుల్ని కట్టుకుని శరీరాన్ని బాహ్యంగా అలంకరించటం కన్నా మీ అంతరాత్మను సాత్వికత, శాంతత అనే నశించని గుణాలతో అలంకరించుకోండి. దేవుడు ఇలాంటి అలంకరణకు ఎంతో విలువనిస్తాడు. దేవుణ్ణి విశ్వసించి పవిత్రంగా జీవించిన పూర్వకాలపు స్త్రీలు ఇలాంటి గుణాలతో అలంకరించుకునేవాళ్లు. వాళ్లు తమ భర్తలకు అణిగిమణిగి ఉండేవాళ్లు. సారా తన భర్త అబ్రహాముకు అణిగిమణిగి ఉండి అతన్ని యజమాని అని పిలిచేది. మీరు కూడా నీతిగా ప్రవర్తిస్తూ భయపడకుండా ఉంటే దేవుడు మిమ్మల్ని సారా కుమార్తెల్లా పరిగణిస్తాడు. భర్తలు తమ భార్యలు తమకన్నా శారీరకంగా తక్కువ శక్తి కలవాళ్లని గుర్తిస్తూ కాపురం చెయ్యాలి. మీతో సహా వాళ్లు కూడా దేవుడనుగ్రహించిన జీవితాన్ని పంచుకుంటున్నారు కనుక వాళ్లను మీరు గౌరవించాలి. అలా చేస్తే మీ ప్రార్థనలకు ఏ ఆటంకమూ కలగదు. చివరకు చెప్పేదేమిటంటే, మీరంతా కలిసిమెలిసి ఉంటూ దయాసానుభూతులతో పరస్పరం సోదరులు వలె ప్రేమించుకుంటూ నమ్రత గలవారై జీవించండి. అపకారం చేసిన వాళ్లకు అపకారం చెయ్యకండి. అవమానించిన వాళ్లను అవమానించకండి. అంతటితో ఆగక అలాంటి వాళ్లను దీవించండి. ఎందుకంటే దేవుడు తన దీవెనలకు మీరు వారసులు కావాలని మిమ్మల్ని పిలిచాడు. లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది.
బ్రతకాలని ఇష్టపడేవాడు, మంచి రోజులు చూడదలచినవాడు తన నాలుక చెడు మాటలాడకుండా చూసుకోవాలి. తన పెదాలు మోసాలు పలుకకుండా కాపాడుకోవాలి. చెడు చేయటం మాని మంచి చెయ్యాలి. శాంతిని కోరి సాధించాలి. నీతిమంతులను దేవుడు గమనిస్తూ ఉంటాడు. వాళ్ల ప్రార్థనల్ని శ్రద్ధతో వింటూ ఉంటాడు. కాని దుష్టుల విషయంలో ముఖం తిప్పుకుంటాడు.
ఉత్సాహంతో మంచి చేస్తున్న మీకు ఎవరు హాని చేస్తారు? కాని ఒకవేళ నీతి కోసం మీరు కష్టాలు అనుభవిస్తే మీకు దేవుని దీవెనలు లభిస్తాయి. వాళ్ల బెదిరింపులకు భయపడకండి, ఆందోళన చెందకండి. క్రీస్తును మీ హృదయ మందిరములో ప్రతిష్ఠించండి. మీ విశ్వాసాన్ని గురించి కారణం అడుగుతూ ఎవరైనా ప్రశ్నిస్తే అలాంటి వాళ్లకు సమాధానమివ్వటానికి అన్ని వేళలా సిద్ధంగా ఉండండి. కాని మర్యాదగా గౌరవంతో సమాధానమివ్వండి. మీ మనస్సును నిష్కల్మషంగా ఉంచుకోండి. సత్ప్రవర్తనతో క్రీస్తును అనుసరిస్తున్న మిమ్మల్ని అవమానించి దుర్భాషలాడిన వాళ్లు స్వయంగా సిగ్గుపడిపోతారు. చెడును చేసి కష్టాలను అనుభవించటం కన్నా మంచి చేసి కష్టాలను అనుభవించటమే దైవేచ్ఛ. ఇదే ఉత్తమం. క్రీస్తు మీ పాపాల నిమిత్తం తన ప్రాణాన్ని ఒకేసారి ఇచ్చాడు. దేవుని సన్నిధికి మిమ్మల్ని తీసుకురావాలని నీతిమంతుడైన క్రీస్తు మీ పాపాల నిమిత్తం మరణించాడు. వాళ్లాయనకు భౌతిక మరణం కలిగించినా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పునరుజ్జీవం పొందాడు. పరిశుద్ధాత్మ ద్వారా చెరలోబడిన ఆత్మల దగ్గరకు వెళ్లి బోధించాడు. గతంలో ఈ ఆత్మలు దేవుని పట్ల అవిధేయతతో ప్రవర్తించాయి. నోవహు కాలంలో నోవహు ఓడ నిర్మాణాన్ని సాగించినంతకాలం దేవుడు శాంతంగా కాచుకొని ఉన్నాడు. ఆ తర్వాత కొందరిని మాత్రమే, అంటే ఓడలో ఉన్న 8 మందిని మాత్రమే నీళ్ల నుండి రక్షించాడు. అదేవిధంగా మీరు బాప్తిస్మము పొందటం వల్ల దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. బాప్తిస్మం పొందటం అంటే శరీరం మీది నుండి మలినాన్ని కడిగివేయటం కాదు, దేవుణ్ణి స్వచ్ఛమైన మనస్సునిమ్మని వేడుకోవడం. ఇది యేసుక్రీస్తు చావు నుండి బ్రతికి రావటం వల్ల సంభవిస్తోంది. ఆయన పరలోకానికి వెళ్లి దేవుని కుడిచేతి వైపు కూర్చొని దేవదూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద రాజ్యం చేస్తున్నాడు. 1 పేతురు 4. క్రీస్తు శారీరకమైన బాధననుభవించాడు గనుక మీరు కూడా ఆ గుణాన్ని ఆయుధంగా ధరించండి. ఎందుకంటే శారీరకమైన బాధననుభవించే వ్యక్తి తన మిగతా భౌతిక జీవితాన్ని మానవులు కోరే దురాశల్ని తీర్చుకోవటానికి ఉపయోగించకుండా దైవేచ్ఛ కోసం ఉపయోగిస్తాడు. అలాంటి వానికి పాపంతో సంబంధముండదు. గతంలో మీరు యూదులు కాని వాళ్ల వలె పోకిరి చేష్టలు, దురాశకు, త్రాగుడుకు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుడు విందులకు, చేయతగని విగ్రహారాధనలకు లోనై జీవించారు. వారి ఇష్టము నెరవేర్చుచున్నటకు గడిచిన కాలమే చాలును. కాని ప్రస్తుతం మీరు వాళ్లవలే మితిమీరణ దుష్ప్రవర్తనకు లోనై వాళ్లతో సహా పరిగెత్తనందుకు వాళ్లు ఆశ్చర్యపడి మిమ్మల్ని దూషిస్తున్నారు. అయితే చనిపోయిన వాళ్లమీద, బ్రతికి ఉన్న వాళ్లమీద తీర్పు చెప్పే ఆ దేవునికి వాళ్లు సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. ఈ కారణంగానే సువార్త ఇప్పుడు చనిపోయిన వాళ్లకు కూడా ప్రకటింపబడింది. వాళ్లు కూడా ఆధ్యాత్మికంగా జీవించాలని దేవుడు మానవులపై తీర్పు చెప్పినట్లుగానే వాళ్లమీద కూడా తీర్పు చెబుతాడు. అన్నీ అంతమయ్యే సమయం దగ్గరకు వచ్చింది. అందువల్ల స్థిరబుద్ధితో, ఆత్మనిగ్రహంతో ఉండండి. అప్పుడే మీరు ప్రార్థించగలుగుతారు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రేమ పాపాలన్నిటినీ కప్పివేస్తుంది గనుక పరస్పరం హృదయపూర్వకంగా ప్రేమించుకోండి. సణగకుండా పరస్పరం అతిథి సత్కార్యాలు చేసుకోండి. ప్రతి ఒక్కడూ ఆత్మీయంగా తాను పొందిన వరాన్ని ఇతరుల సేవ చేయటానికి ఉపయోగించాలి. అనేక రకాలుగా లభించిన ఈ దైవానుగ్రహాన్ని విశ్వాసంతో ఉపయోగించాలి. మాట్లాడాలని అనుకున్నవాడు దైవ సందేశానుసారం మాట్లాడాలి. సేవ చేయదలచినవాడు దేవుడిచ్చిన శక్తిని ఉపయోగించి సేవ చెయ్యాలి. అలా చేస్తే శాశ్వతంగా తేజోవంతుడు, శక్తివంతుడు అయినటువంటి దేవుణ్ణి యేసుక్రీస్తు ద్వారా అన్ని విషయాల్లో స్తుతించినట్లు అవుతుంది. నా ప్రియమైన సోదరులారా, మీకు అగ్ని పరీక్ష జరుగుతోంది. తద్వారా ఏదో జరుగురానిది జరిగినట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు కష్టాల్లో, మీరు పాలు పంచుకుంటున్నందుకు ఆనందించండి. అలా చేస్తే ఆయన మహిమ వ్యక్తమైనప్పుడు మీరు చాలా ఆనందిస్తారు. ఒకవేళ క్రీస్తు పేరు కారణంగా మీకు అవమానం కలిగితే మీరు ధన్యులు. అంటే దేవుని తేజోవంతమైన ఆత్మ మీలో ఉన్నాడన్నమాట. హత్య చేసి కాని, దొంగతనం చేసి కాని, దుర్మార్గంగా ప్రవర్తించి గాని, లేక ఇతరుల విషయాల్లో జోక్యం కలిగించుకోవటం వలన కాని మీరు శిక్షను అనుభవించకూడదు. మీరు క్రైస్తవులైనందువలన శిక్షను అనుభవించవలసి వస్తే సిగ్గుపడనవసరం లేదు. మీరు క్రైస్తవులైనందుకు దేవుణ్ణి స్తుతించండి. ఎందుకంటే తీర్పు చెప్పే సమయం దగ్గరకు వచ్చింది. మొదట దేవుని కుటుంబానికి చెందిన వాళ్ల మీద తీర్పు చెప్పబడుతుంది. మరి ఆ తీర్పు మనతో ప్రారంభమైతే దేవుని సువార్తను నిరాకరించిన వాళ్ల గతేమవుతుంది? లేఖనాల్లో ఈ విధంగా వ్రాశారు,
నీతిమంతులకే రక్షణ లభించటం కష్టమైతే నాస్తికుని గతి, పాపాత్ముని గతి ఏమవుతుంది?
అందువలన దైవేచ్ఛ ప్రకారం కష్టాలనుభవించే వాళ్లు విశ్వసింపదగిన సృష్టికర్తకు తమను తాము అర్పించుకుని సన్మార్గంలో జీవించాలి. మొదటి పేతురు 5. మీలో ఉన్న సంఘ పెద్దలకు విజ్ఞప్తి చేయటమేమనగా, మీలాగే నేను కూడా ఒక పెద్దను. క్రీస్తు అనుభవించిన బాధల్ని చూసినవాణ్ణి, దేవుడు వ్యక్తం చేయనున్న మహిమలో భాగస్తుణ్ణి, సంరక్షణలో ఉన్న దేవుని మందకు కాపురలుగా ఉండి దాన్ని జాగ్రత్తగా కాపాడండి. కర్తవ్యంగా కాకుండా మీ మనస్ఫూర్తిగా ఆ కార్యాన్ని చేయండి. దైవేచ్ఛ కూడా అదే. డబ్బుకు ఆశపడి కాకుండా మీ అభిష్టంతో ఆ కార్యాన్ని చేయండి. దేవుడు మీకప్పగించిన వాళ్లపై అధికారం చూపకుండా ఆ మందకు ఆదర్శ పురుషులుగా ఉండండి. ముఖ్య కాపరి ప్రత్యక్షం అయినప్పుడు ఎన్నటికీ నశించిపోని వెలుగు కిరీటం మీకు లభిస్తుంది. అదేవిధంగా యువకులు పెద్దలకు అణిగిమణిగి ఉండాలి. వినయమనే వస్త్రాన్ని ధరించి ఇతరుల సేవ చెయ్యండి. ఎందుకంటే లేఖనాల్లో
దేవుడు గర్వంతో ఉన్నవాళ్లకు వ్యతిరేకంగా ఉంటాడు, కాని వినయంతో ఉన్నవాళ్లకు కృపను అనుగ్రహిస్తాడు
అని వ్రాయబడి ఉంది. అందువల్ల దేవుని బలమైన చేతి క్రింద వినయంతో ఉండండి. సరి అయిన సమయం రాగానే ఆయన మిమ్మల్ని పైకి తెస్తాడు. ఆయన మీ గురించి చింతిస్తాడు. గనుక మీ చింతల్ని ఆయనపై వదిలివేయండి. మీ ఆలోచనల్ని అదుపులో పెట్టుకుని మెలకువతో ఉండండి. మీ శత్రువైనటువంటి సైతాను సింహములా గర్జిస్తూ మిమ్మల్ని మృంగివేయాలని మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఈ ప్రపంచములో ఉన్న మీ సోదరులు ఇలాంటి కష్టాలే అనుభవిస్తున్నారని మీకు తెలుసు. గనుక దృఢవిశ్వాసంతో ఉండి ఆ సైతానుకి ఎదురు తిరగండి. దయామయుడైన దేవుడు మీరు క్రీస్తులో శాశ్వతమైన తన మహిమను పంచుకోవాలని మిమ్మల్ని పిలిచాడు. మీరు కొన్ని కష్టాలనుభవించాక ఆయన స్వయంగా మీకు శక్తిని, దృఢత్వాన్ని ఇచ్చి గట్టి పునాది వేసి మీలో పరిపూర్ణత కలిగిస్తాడు. ఆయన యొక్క అధికారం చిరకాలం ఉండుగాక. ఆమేన్. నా సోదరుడిగా భావించే విశ్వాసనీయుడైన సిల్వాను సహాయంతో మీకీ లేఖను పంపుచున్నాను. మిమ్మల్ని ప్రోత్సాహపరచాలని, ఇది దేవుని నిజమైన అనుగ్రహమని సాక్ష్యం చెప్పాలని ఉద్దేశించి ఈ లేఖను రాస్తున్నాను. ఆ అనుగ్రహాన్ని వదులుకోకండి. మీతో సహా ఎన్నుకోబడి బబులోనులో ఉన్న ఆమెయు, నా కుమారునితో సమానమైన మార్కు మీకు తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రేమలో ఒకళ్ళనొకళ్ళు హృదయాలకు హత్తుకుని శుభాకాంక్షలు తెలుపుకోండి. క్రీస్తులోనున్న మీ అందరికీ శాంతి కలుగుగాక.